శ్రీపాదరాజం శరణం ప్రపజ్జే. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము. మొదటి అధ్యాయం. వ్యాఘ్రేశ్వర శర్మ వృత్తాంతము. శ్రీ మహాగణాధిపతికి, శ్రీ మహాసరస్వతికి, అస్మద్గురు పరంపరకు, శ్రీకృష్ణ భగవానునికి, సమస్తములైన దేవీ దేవతాగణములకు ప్రణమాంజలులు సమర్పించి, శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీదత్త ప్రభు యొక్క నవావతరణ వైభవమును వర్ణింపదలచినాను. శ్రీదత్త ప్రభువు అతి ప్రాచీనుడు, నిత్యనూతనుడు. ఈ కలియుగములో శ్రీపాద శ్రీవల్లభ స్వామిగా ఆంధ్రదేశమునందలి గోదావరి ప్రాంత ప్రదేశమైన శ్రీ పీఠికాపురమను గ్రామమునందు అవతరించెను. వారి దివ్య చరిత్రను, దివ్య లీలా వైభవమును వర్ణించుటకు మహామహా పండితవరేణ్యులకే అసాధ్యమైన పరిస్థితులలో ఎంతమాత్రమూ విద్యాగంధము లేని అల్పజ్ఞుడనైన నేను వారి చరిత్రను వర్ణించుటకు పూనుకొనుట కేవలము దివ్యాజ్ఞ ప్రకారమనియు, దివ్యాశీస్సుల వలననియు సర్వజనులకు వినయపూర్వకముగా తెలియచేసుకొనుచున్నాను. నా పేరు శంకరభట్టు. కర్ణాటక దేశస్థుడను, స్మార్తుడను, భారద్వాజ గోత్రోద్భవుడను. శ్రీకృష్ణ భగవానుని దర్శనార్థము ఉడిపి క్షేత్రమునకు వచ్చితిని. బాలకృష్ణుడు నెమలిపించముతో ముగ్ధ మనోహరముగా దర్శనమిచ్చి శ్రీ కన్యకాపరమేశ్వరీ దర్శనార్థము పోవలసినదని ఆజ్ఞాపించెను. నేను శ్రీ కన్యకాపరమేశ్వరీ దేవిని దర్శించితిని. సాగరత్రయ సంగమ ప్రదేశమున పుణ్యస్నానములు చేసితిని. ఒకానొక మంగళవారము రోజున శ్రీదేవి దర్శనార్థము గుడిలో ప్రవేశించితిని. పూజారి నిష్ఠగా పూజ చేయుచుండెను. నా చేతిలోని ఎర్ర రంగు గల పుష్పములను గ్రహించి అతడు పూజ చేయుచుండెను. అంబ నా వైపు కరుణాపూరిత దృష్టితో చూచుచుండెను. శంకరా, నీ హృదయమునందు గల పవిత్ర భక్తికి సంతసించితిని. నీవు కురువపురమునకు పోయి అందుగల శ్రీపాద శ్రీవల్లభ స్వామిని దర్శించి జన్మ సార్థక్యమును పొందుము. అతడు నా సోదరుడు. మా ఇద్దరికీ గల సోదర సోదరీ బంధము దేశకాలములకు అతీతమైనది. నీ మనసునకు ఆత్మ అంబ అనుగ్రహమును పొంది శ్రీ కన్యకాపరమేశ్వరి పుణ్యధామము నుండి ప్రయాణమును సాగించుచు దానికి స్వల్ప దూరములోనేయున్న మరుత్వమలై అని గ్రామమునకు వచ్చితిని. శ్రీ హనుమంతుడు సంజీవినీ పర్వతమును తిరిగి హిమాలయములకు తీసుకుని పోవునప్పుడు దానిలో నుండి ఒక ముక్క జారి కింద పడిననియు, దానిని మరుత్వమలై అని పిలిచెదరనియూ తెలుసుకొంటిని. మరుత్వమలై గ్రామమునందు ఆ కొండ గలదు. చూడ చక్కనైన కొండ. దానిలో కొన్ని గుహలు కలవు. అది సిద్ధపురుషులు అదృశ్య రూపమున తపస్సు చేయు పర్వత భూమి అని తెలిసికొంటిని. నా అదృష్టరేఖ బాగున్న ఎడల ఏ మహాపురుషునైనా దర్శింపలేకపోదునాయని గుహలను దర్శించుచుంటిని. ఒక గుహ వద్ద మాత్రము ఒక పెద్ద పులి ద్వారము వద్ద నిలబడియున్నది. నాకు సర్వాంగములయందునూ వణుకు దడా పుట్టినవి. భయ విహ్వలుడనైన నేను ఒక్కసారిగా శ్రీపాద శ్రీవల్లభ దత్తప్రభు అని బిగ్గరగా అరచితిని. ఆ పెద్ద పులి సాధు జంతువు పోలే నిశ్చలముగా నుండెను. ఆ గుహ నుండి ఒక వృద్ధ తపస్వి బయటకు వచ్చెను. నాయనా, నీవు ధన్యుడవు. మరుత్వమలై ప్రాంతమంతయును శ్రీపాద శ్రీవల్లభ నామమును ప్రతిధ్వనించినది. శ్రీ దత్తప్రభువు ఈ కలియుగములో శ్రీపాద శ్రీవల్లభ నామమున అవతరించెనని మహాసిద్ధపురుషులకు, మహాయోగులకు, జ్ఞానులకు నిర్వికల్ప సమాధిస్థితి అందుండు పరమహంసలకు మాత్రమే వేద్యము. నీవు అదృష్టవంతుడవు కావున ఇచ్చటకు రాగలిగితివి. ఇది తపోభూమి, సిద్ధభూమి. నీ కోరిక సిద్ధించును. నీకు తప్పక శ్రీవల్లభుల దర్శనభాగ్యము కలుగును. నా గుహద్వారముననున్న ఈ పెద్ద పులి ఒక జ్ఞాని. ఈ జ్ఞానికి నమస్కరింపుము అని వచించెను. అంతటా నేను పెద్ద పులి రూపములోనున్న ఆ జ్ఞానికి నమస్కరించితిని. ఆ పెద్ద పులి వెంటనే ఓంకారమును చేసినది. ఆ ధ్వనికి మొత్తం మరుత్వమలై అంతయునూ ప్రతిధ్వనించినది. సుశ్రావ్యముగా శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అని ఆలాపించినది. నేను ఈ వింత దృశ్యమును పరికించుచుంటిని. పెద్ద పులి యొక్క రూపమునందలి అణువులన్నీయును విఘటనము చెంది దాని నుండి కాంతిమయ దివ్య దేహధారి అయిన పురుషుడు అభివ్యక్తమయ్యెను. అతడు వృద్ధ తపస్వికి నమస్కరించి ఆకాశ మార్గమున కాంతి దేహములో ఆ దివ్య పురుషుడు వెడలిపోయెను. నా ఎదుటనున్న వృద్ధ తపస్వి మందహాసము చేసెను. నన్ను గుహలోనికి రమ్మని ఆహ్వానించెను. నేను మౌనముగా గుహలోనికి ప్రవేశించితిని. వృద్ధ తపస్వి నేత్రయుగ్మము నుండి కరుణారసము ప్రవహించుచుండెను. కేవలము తన సంకల్ప ప్రభావముచే అతడు అగ్నిని సృజించెను. ఆ దివ్యాగ్నిలో హృతము చేయుటకు కావలసిన పవిత్ర ద్రవ్యములను, కొన్ని మధుర పదార్థములను, పండ్లను సృజించెను. వైదిక మంత్రోచ్చారణ చేయుచు అతడు ఆ పదార్థములను ఆ దివ్యాగ్నిలో హృతము చేసెను. లోకములో యజ్ఞయాగాది సత్కర్మలు అన్నియును లుప్తమైపోవుచున్నవి. పంచభూతముల వలన లబ్ధి పొందిన మానవుడు పంచభూతాత్మకమైన దైవంను విస్మరించుచున్నాడు. దేవతాప్రీతికరముగా యజ్ఞములు సలుపవలెను. యజ్ఞముల వలన దేవతలు సంతుష్టి చెందదరు. వారి అనుగ్రహము వలన ప్రకృతి అనుకూలించును. ప్రకృతిలోని ఏ శక్తి విజృంభించినను మానవుడు మనజాలడు. ప్రకృతి శక్తులను శాంతింపచేయకున్నా అరిష్టములు అనిష్టములు సంభవించును. మానవుడు ధర్మ మార్గమును విడనాడిన ప్రకృతి శక్తుల వలన ఉపద్రవములు కలుగుచుండును. లోకహితార్థము నేను ఈ యజ్ఞమును చేసితిని. యజనమనగా కలయిక. అదృష్టవశమున నీవు ఈ యజ్ఞమును చూచితివి. యజ్ఞఫలముగా నీకు శ్రీ దత్తావతారులైన శ్రీపాద శ్రీవల్లభ దర్శనము కలుగును. ఇది చాలా అలభ్య యోగము. అనేక జన్మల నుండి చేసుకున్న పుణ్యమంతయును ఒక్కసారిగా ఫలితమివ్వనారంభించి ఇటువంటి అలభ్య యోగమును కలిగించును అని వచించెను. నేను ఆ మహాపురుషునికి నమస్కరించి, సిద్ధవరేణ్య, నేను పండితుడను కాను, యోగిని కాను, సాధకుడను కాను, అల్పజ్ఞుడను. నాయందు పరిపూర్ణ కటాక్షముంచి నాకు గల సందేహముల నివృత్తి చేయవలసినదని కోరితిని. అందులకు ఆ మహాపురుషుడు సమ్మతించిరి. సిద్ధవరేణ్య, నేను శ్రీ కన్యకాపరమేశ్వరీ మాత దర్శనము చేసుకున్నప్పుడు అంబ నన్ను శ్రీపాద శ్రీవల్లభుల దర్శనము కొరకు కురువపురము పొమ్మని చెప్పినది. శ్రీవల్లభులు తన సోదరులని చెప్పినది. తమ సోదర సోదరీ బంధము కాలాతీతమైనదని తెలిపినది. ఇక్కడ తమ దర్శనము, వ్యాఘ్రరూపములో ఉన్న మహాత్ముల వారి దర్శనము కలిగినది. ఇంతకు వ్యాఘ్రరూప మహాత్ములు ఎవరు? శ్రీవల్లభుల వారికి శ్రీ కన్యకాపరమేశ్వరీ దేవికిని గల సోదర సోదరీ బంధము కాలాతీతమనుటలో అర్థమేమి? అసలు శ్రీ దత్తప్రభువు ఎవరు? ఈ నా సంశయములకు ఉత్తరమొసంగి నన్ను ధన్యుల చేయవలసినదని ప్రార్థించితిని. ఆ వృద్ధ తపస్వి ఇట్లు చెప్పనారంభించెను. నాయనా, ఆంధ్రదేశమునందు గోదావరీ మండలమందు అత్రి మహర్షి తపోభూమిగా ప్రసిద్ధిగాంచిన ఆత్రేయపుర గ్రామమునందు శ్రోత్రియమైన కాశ్యపస గోత్రమునందు ఒక బ్రాహ్మణుడు జన్మించెను. అతనికి తల్లిదండ్రులు వ్యాఘ్రేశ్వర శర్మ అని నామకరణము చేసెను. తండ్రి మహాపండితుడైనను, ఇతడు మాత్రము పరమశుంఠ అయ్యేను. విద్యాభ్యాసము ఎంతకాలము చేసినను సంధ్యావందనము కూడా చేయజాలడయ్యెను. వ్యాఘ్రేశ్వర శర్మ అహంభో అభివాదయే అని మాత్రము అనుచుండెను. తోటివారు పలుకు సూటీపోటీ మాటలకు అతడు కలత చెందెను. తల్లిదండ్రుల అనాదరణ కూడా ఎక్కువయ్యెను. హిమాలయములందు మహాతపస్సులు ఉందురనియూ, వారి కరుణాకటాక్షముచే ఆత్మజ్ఞానము సిద్ధించుననియూ అతడు వినియుండెను. తిలదానములు పట్టుటకును, అభావమేర్పడినప్పుడు ఆబ్ధీకములకు పోవుట తప్ప ఎవరునూ ఇతనిని పిలువకపోవుట వలన ఇతనిలో ఆత్మన్యూనతాభావం ఏర్పడెను. ఒకనొక బ్రహ్మముహూర్తమున ఇతనికి స్వప్నదర్శనమైనది. దానిలో దివ్యమయ కాంతితో విరాజిల్లుచున్న దివ్య శిశువు కనిపించెను. అతడు నభోమండలము నుండి భూమి మీదకి దిగివచ్చుచుండెను. అతని శ్రీచరణములు భూమిని తాకగానే ఈ భూమండలము దివ్యకాంతితో నిండిపోయెను. ఆ దివ్య శిశువు తన వైపునకు నెమ్మదిగా అడుగులు వైచుచూ వచ్చెను. నేనుండగా భయమెందులకు? ఈ గ్రామమునకును నాకును రుణానుబంధము కలదు. శునకము అయినను మన వద్దకు రాజాలు. నీవు హిమాలయ ప్రాంతమైన బదరీ అరణ్య భూమికి పొమ్ము, నీకు శుభమగును అని పలికి అంతర్ధానమయ్యెను. వ్యాఘ్రేశ్వర శర్మ బదరీ అరణ్య ప్రాంతములకు చేరెను. మార్గమధ్యమున అతనికి అయాచితముగా భోజనము సిద్ధించుచుండెను. అయితే అతను బయలుదేరినది మొదలు ఒక శునకము అతనిని అనుసరించి వచ్చుచుండెను. ఆ కుక్కతో పాటు అతడు బదరీ అరణ్యములో సంచరింపసాగెను. అతడు తన సంచారములో ఉర్వశీకుండము అనుచోట పుణ్యస్నానములు చేసెను. తనతో పాటు ఆ కుక్క కూడా పుణ్యస్నానములు చేశాను. ఆ ప్రాంతములకు ఒక మహాత్ముడు తన శిష్యులతో ఊర్వశీకుండమునకు పుణ్యస్నానము నిమిత్తము వచ్చెను. ఆ మహాత్ముని పాదపద్మములకు మొక్కి వ్యాఘ్రేశ్వరుడు తనను శిష్యునిగా స్వీకరించవలసినదని ప్రార్థించెను. ఆ మహాత్ముడు దయతో అంగీకరించెను. ఆ మహాత్ముడు వ్యాఘ్రేశ్వరుని శిష్యునిగా స్వీకరించిన తక్షణమే ఆ శునకము అంతర్ధానమయ్యెను. ఆ మహాత్ముడు ఇట్లు వచించెను, వ్యాఘ్రేశ్వర, నీతో పాటు వచ్చిన ఆ శునకము నీ యొక్క పూర్వజన్మార్జిత పుణ్యస్వరూపము. కాలప్రబోధితుడవై నీవు ఇచ్చటకు రాగలిగితివి. ఊర్వశీకుండమునందు స్నానమాచరించగలిగితివి. నరనారాయణుల తపోభూమికి ఆకర్షింపబడితివి. ఇరంతయును శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహము సుమీ అని పలికెను. వ్యాఘ్రేశ్వరుడు వినమితాంగుడై, గురుదేవా, శ్రీపాద శ్రీవల్లభులు ఎవరు? వారి అనుగ్రహము నాయందెట్లు కలిగినది అని ప్రశ్నించెను. నాయనా, శ్రీపాద శ్రీవల్లభులు సాక్షాత్తు దత్తప్రభువులు. త్రేతాయుగమునందు భరద్వాజుడను మహర్షి సావిత్రకాటక చయనము అను గొప్ప యజ్ఞమును శ్రీ పీఠికాపురమునందు నిర్వహించెను. దానికి శివపార్వతులను ఆహ్వానించెను. భరద్వాజునకు ఇచ్చిన వరము ప్రకారము భరద్వాజ గోత్రమునందు అనేక మంది మహాత్ములు, సిద్ధపురుషులు, జ్ఞానులు, యోగులు అవతరించునట్లు సావిత్రకాటక చయనము శ్రీ పీఠికాపురమున జరిగినట్లు పైంగ్య బ్రాహ్మణమునందు చెప్పబడినది. దేశమునందలి ఇతర భాగములందు లుప్తమైనను కల్కీ అవతార భూమి అయిన శంబలా గ్రామమునందు పైంగ్య బ్రాహ్మణమును, సాంద్రసింధు వేదమును అతిభద్రముగా కాపాడబడియున్నవి. కలియుగము అంతమై సత్యయుగము వచ్చినప్పుడు శ్రీ దత్తావతారమూర్తి అయిన శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ పీఠికాపురమునకు భౌతిక రూపములో వచ్చెదరు. అనేక జన్మములలో చేసిన పాపములు క్షీణదశకు వచ్చినప్పుడు, పుణ్యకర్మలు ఫలితము నివ్వ ప్రారంభించినప్పుడు మాత్రమే దత్తభక్తి కలుగును. దత్తభక్తిలో పరిపూర్ణత సిద్ధించినప్పుడు ఏ యుగమందైనను, ఏ కాలమునందైనను శ్రీపాద శ్రీవల్లభులు భౌతిక రూపములో దర్శన స్పర్శన సంభాషణా భాగ్యము నిచ్చెదరు. నీ పూర్వజన్మ పుణ్యకర్మ బలీయముగా ఉన్న కారణము చేత శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహము నీపైన కలిగినది. నేను నా గురుదేవులైన మహావతార బాబాజీ దర్శనార్థము పోవుచున్నాను. తిరిగి సంవత్సర కాలమునకు వచ్చెదను. మీరు మీకు నిర్ణయించబడిన గుహలలో క్రియాయోగమును అభ్యసించుచు ఆత్మజ్ఞాన సిద్ధికి ప్రయత్నించవలెను అని ఆదేశించి సంజీవిని పర్వత ప్రాంతమైన ద్రోణగిరికి వెడలిపోయెను. వ్యాఘ్రేశ్వర శర్మ కూడా తనకు నిర్ణయించబడిన గుహలో కూర్చొనెను. గురుదేవులు బోధించిన క్రియాయోగ పద్ధతులు కాని ఆత్మజ్ఞాన ప్రబోధకములైన మాటలు కాని అతనికి అవగతము కాలేదు. అతడిట్లు ఆలోచించసాగెను. గురుదేవులు నన్ను ప్రేమతో ఒరే వ్యాఘ్రమా అని పిలిచెడివారు. నా యొక్క గురుబంధువులందరూ వ్యాఘ్రాధీనముపై కూర్చొని ధ్యానము చేయుచున్నారు. వ్యాఘ్ర చర్మము ఎంతో పవిత్రమైనప్పుడు, యోగికి ఎంతో లాభములు చేకూర్చినది అయినప్పుడు వ్యాఘ్రము ఎంత గొప్పది కావలెను? పైగా గురువులు ఆత్మజ్ఞానము కోసము ప్రయత్నించమన్నారు. ఆత్మ అనగా స్వకీయమని గదా అర్థము. ఇతరులతో నాకేమి పని? నా యొక్క పేరు వ్యాఘ్రేశ్వరుడు కావున నా యొక్క ఆత్మ వ్యాఘ్రమే కావలెను. నేను ధ్యానము చేయవలసినది వ్యాఘ్రమును, అదే నా యొక్క ఆత్మ. నేను వ్యాఘ్ర రూపమును పొందిన ఎడల ఆత్మజ్ఞానమును పొందినట్లే అని తలపోసెను. సంవత్సర కాలము ఇట్టే గడిచిపోయెను. గురుదేవులు ప్రతి గుహ వద్దకు వచ్చి శిష్యుల యొక్క యోగములో వారు పొందిన అభివృద్ధిని గూర్చి పరిశీలించిరి. వ్యాఘ్రేశ్వరుని గుహ వద్ద వ్యాఘ్రేశ్వరుడు లేడు. ఆ గుహలో ఒక వ్యాఘ్రముండెను. శ్రీ గురుదేవులు యోగ దృష్టితో పరిశీలించిరి. వ్యాఘ్రేశ్వరుడు తీవ్రముగా వ్యాఘ్ర రూపమునే ధ్యానము చేయుట వలన ఆ రూపమునే పొందెనని గ్రహించిరి. వాని నిష్కల్మష హృదయమునకును ఆత్మశుద్ధికిని సంతసించిరి. వానిని ఆశీర్వదించి ఓంకారమును నేర్పిరి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అను దానిని మంత్రముగా వల్లెవేయుమనిరి. వ్యాఘ్రేశ్వరుడు తన వ్యాఘ్ర రూపముతోనే కురువపుర సమీపమునకు చేరుకొనెను. కురువపురమునకు చేరుకొనవలనన్న జలమార్గమున రావలెను. శ్రీవల్లభులు భక్తజన సందోహముతో, నా పరమభక్తుడు నన్ను పిలుచుచున్నాడు, నేను ఇప్పుడే తిరిగి వచ్చెదను అని పలుకుచూ కాంతిమయ శరీరములో నీటిపై నడవసాగిరి. వారు నడుచునప్పుడు అడుగుపెట్టబో ప్రతి చోట తామర పద్మముదయించుచుండెను. వారు ఈవలి ఒడ్డునకు రాగానే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అని అవిశ్రాంతముగా పఠించుచున్న వ్యాఘ్రేశ్వరుని చూచిరి. వ్యాఘ్రేశ్వరుడు శ్రీపాద శ్రీవల్లభుని దివ్య శ్రీచరణములకు ప్రణమిల్లెను. శ్రీవల్లభులు వ్యాఘ్రముపై అధిరోహించి నీటిమీద తేలియాడుచు కురువపురమునకు చేరిరి. అందరునూ ఆశ్చర్య చెగుతులై చూచుచుండిరి. దత్తపురాణముననుసరించి శ్రీ దత్తాత్రేయుల వారే ధర్మశాస్త్రగా అవతరించిరి. ధర్మశాస్త అనగా హరిహరసుతుడైన ఆ ప్రభువు అయ్యప్పస్వామిగా అవతరించినప్పుడు దేవేంద్రుడు వ్యాఘ్రరూపమును ధరించగా వ్యాఘ్రవాహనారూఢులై రాజధానికి వచ్చిరి. శ్రీవల్లభులు సాక్షాత్తు ధర్మశాస్తయే అని కొందరు భావించిరి. అంబ సింహవాహిని అయినట్లే వ్యాఘ్రవాహిని కూడా కనుక శ్రీవల్లభులు జగన్మాతృ అభిన్న స్వరూపమని కొందరు భావించిరి. శ్రీవల్లభులు కురువపురం చేరుసరికి వారు వ్యాఘ్రము నుండి క్రిందకు దిగీ దిగగానే ఆ వ్యాఘ్రము అశువులు బాసినది. దాని నుండి దివ్యమయ కాంతితో ఒక మహాపురుషుడు బయల్వెడలెను. తన పూర్వజన్మరూపమైన వ్యాఘ్రము యొక్క చర్మమును శ్రీవల్లభులు తమ ఆసనముగా చేసుకునవలసినదని ప్రార్థించెను. దానికి శ్రీచరణులు అంగీకరించిరి. ప్రేమ పొంగులు వార శ్రీవల్లభులు ఇట్లు సెలవిచ్చిరి. నాయనా వ్యాఘ్రేశ్వర, నీవు ఒకనొక జన్మమున మహాబలిష్ఠుడవైన బహిల్వానుగా ఉంటివి. ఆ జన్మములో పులులతో పోరాడుట, వాటిని క్రూరముగా హింసించుట, వాటిని బంధించి నిరాహారముగా ఉంచి ప్రజల వినోదార్థము ప్రదర్శనలు ఇప్పించుట మొదలైన క్రూర కర్మలను చేయుచుంటివి. నీవు మనుష్య జన్మనెత్తినను అతి క్రూరముగా పులులను హింసించుట వలన కాలకర్మ కారణ వశమున అనేక జన్మలలో నీవు జంతు జన్మలను పొందవలసి ఉన్నది. నా అనుగ్రహము వలన ఈ ఒకే ఒక జన్మలో వ్యాఘ్ర రూపమున ఆ దుష్కర్మ అంతయును హరించినట్లు చేసితిని. చిరకాలము వ్యాఘ్ర రూపమున ఉండుట వలన నీవు కోరుకున్న క్షణమున వ్యాఘ్ర రూపము సిద్ధించునట్లు వరమును అనుగ్రహించుచుంటిని. హిమాలయములందు కొన్ని వందల సంవత్సరముల నుండి నా కోసమై తపమాచరించు అనేక మంది సిద్ధపురుషుల దర్శనాశీస్సులను పొందెదవు. యోగ మార్గమున నీవు ఉన్నతుడవై ప్రకాశించెదవుగాక అని ఆశీర్వదించెను. నీవు ఇంతకు పూర్వము చూచినది సాక్షాత్తు ఆ వ్యాఘ్రేశ్వరునే. అతడు హిమాలయములందుండును. మహాయోగులు జనసంసర్గము నొల్లరు. అటువంటి వారికి సామాన్య జనుల వలన ఆటంకములు కలుగకుండా ఇతడు వ్యాఘ్రరూపమున కావలి కాయచుండును. మహాయోగులు పరస్పరము వర్తమానములను తెలియచేసుకునుటకు భావప్రసార రూపమున వీలుండును. వారు తమ నెలవుల నుండి బయటకు రావలసిన అవసరము కాని వార్తాహరుల అవసరము కాని లేదు. కాని వినోదార్థము వ్యాఘ్రేశ్వరుని ద్వారా పరస్పరము వార్తలను పంపుకొందురు. ఇదంతయును శ్రీ దత్తప్రభువు లీల. నాయనా శంకరభట్టు, సృష్టికి పూర్వకాలమున ఆది దంపతులుండిరి. భార్య గర్భవతి అయినప్పుడు కొన్ని కోరికలుండును. వాటిని తీర్చుట భర్త విధి అని భావింపబడుచున్నది. శర్వాణి గర్భమును ధరించినప్పుడు పరమేశ్వరుడు ఆమెనేదైనా కోరిక కోరుకొమ్మని అడిగెను. అప్పుడు శర్వాణి, ప్రభు, స్త్రీ శరీరధారినై అన్ని సుఖములను అనుభవించితిని. పురుష శరీరధారిగా ఉన్నప్పటి అనుభవమన్నది ఎలాగున ఉండునో నాకు తెలియదు, కనుక అనుగ్రహించవలసినది అని కోరెను. శంకరుడు తథాస్తు అనెను. వెంటనే శర్వాణి పురుష రూపము ధరించెను. అదియే మహావిష్ణు స్వరూపము. గర్భస్థుడై ఉన్న శిశువు బయటకు వచ్చు మార్గము లేకుండెను. అప్పుడు ఆ మహావిష్ణువు యొక్క నాభియందు కమలము ఉద్భవించెను. ఆ కమలము నుండి బ్రహ్మదేవుడు ఆవిర్భవించి సృష్టి చేయ తొడగెను. శ్రీ మహావిష్ణువు తన శరీరము నుండి శర్వాణీ రూపమును సృజించెను. దేవరహస్యములు దైవలీలలు అనూహ్యముగా ఉండును. శ్రీ మహావిష్ణువు పార్వతీదేవి ఇద్దరును ఈ విధముగా అన్నాచెల్లెలు అయినారు. ఒకనొక శ్రావణ పూర్ణిమ దినమున పార్వతీదేవి శ్రీ మహావిష్ణువునకు రక్షాబంధనమును కట్టెను. అన్నా, శ్రీ భోళాశంకరులు సాధ్యాసాధ్యములు ఉచితానుచితములు పరిశీలించకుండా వరములనిచ్చెదరు. అసుర సంహారార్థము విష్ణుమాయతో నీవు అవతారమును ధరించి నా మాంగల్యమును కాపాడుచున్నావు. అన్నా చెల్లెళ్ల పవిత్ర ప్రేమకు నిదర్శనముగా రక్షాబంధన పర్వము వెలయునుగాక అనెను. శ్రీ మహావిష్ణువు తథాస్తు అనెను. ఈ వాగ్దానమును అనుసరించే భస్మాసురిని వలన ప్రమాదము ఏర్పడినప్పుడు మోహిని అవతారమును ధరించెను. విష్ణుమాయ అచింత్యమైనది. ఈ విధముగా ఉండునని ఊహించుటకు వీలుకాదు. మోహినీ శంకరులకు జన్మించిన సంతానమే ధర్మశాస్త. ఇతడే కలియుగములో అయ్యప్ప అను అవతారమును ధరించెను. ధర్మశాస్త జననానంతరము మోహినీదేవి అంతర్ధానమైనది. దీనిలో దైవరహస్యమున్నది. ధర్మశాస్త ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. మహావిష్ణు రూపములో బ్రహ్మరుద్రులు కూడా ఏకమౌట వలన దీనిని త్రిమూర్చాత్మక దత్తాత్రేయముగా కూడా భావించవచ్చును. పాండ్యభూపాల పుత్రిగా మీనాక్షీనామముతో పరమేశ్వరి అవతరించినప్పుడు, పరమేశ్వరుడు సుందరేశ్వరుడుగా అవతరించినప్పుడు శ్రీ మహావిష్ణువు వారిద్దరి వివాహము జరిపించెను. అయితే పరమేశ్వరి శ్రీ కన్యకా పరమేశ్వరిగా అవతరించినప్పుడు వివాహము జరగలేదు. అయితే శ్రీపాద శ్రీవల్లభులు దేశకాలాతీత అవతారము శ్రీవల్లభులుగా కలియుగములో పీఠికాపురములో ఏ రూపములో అవతరించినారో అదే రూపములో దివ్య జ్యోతిర్లోకములలో వారు సృష్ట్యాది నుండి ఉన్నారు. వారు క్రీస్తు శకము 1320లో శ్రీ పీఠికాపురములో అవతరించి, క్రీస్తు శకము 1350లో కురువపురంలో అంతర్ధానమయ్యే వరకు నడిచే 30 సంవత్సరముల దివ్యలీల కేవలము సప్తర్షులకే అవగతము కానప్పుడు మనమెంత అని వచించెను. అప్పుడు నేను, స్వామి, ఇప్పుడు క్రీస్తు శకం 1336 నడుచుచున్నది. అయితే శ్రీవల్లభులు కేవలము ఇంకా 14 సంవత్సరములు మాత్రమే ఈ భూమిపై ఉండెదరా? ఇంత స్వల్పకాలములోనే అవతార పరిసమాప్తియా అని ప్రశ్నించి తిని, అప్పుడు సద్గురుదేవులు, నాయనా, శ్రీవల్లభులు జన్మించిన గదా తిరోధానమగుట, జనన మరణములు లేనిది వారి లీల దేశకాలాబాధితము. శ్రీ కన్యకా పురాణము. శ్రీకృష్ణ పరమాత్మ సమకాలికుడైన అగ్రసేన మహారాజు ఆర్యావర్తమున ఒక రాజ్యమును పాలించుచుండెను. అతడు వైశ్య కులస్థుడు. ఆ మహారాజు యొక్క వంశీకులలో కొందరు దక్షిణ ప్రాంతమున వ్యాపార వ్యవహారములను నడుపుచూ, కొందరు రాజబంధువుల కుటుంబములతో ఆంధ్రదేశమునందలి బృహత్శిలానగరమునందుండిరి. బృహత్శిలానగరమును రాజధానిగా చేసుకుని అగ్రసేన మహారాజు వంశీకుడైన కుసుమశ్రేష్ఠి అనునతడు ధర్మ పరిపాలన చేయుచుండెను. కుసుమశ్రేష్ఠి దంపతులు ధర్మపరాయణులు, సద్వర్తనులు. వారు అనేక యజ్ఞయాగాది సత్కర్మలను ఆచరించుచుండిరి. భాస్కర నామాంకితుడైన రాజగురువు అను మహాత్ముడు శ్రీ కుసుమశ్రేష్ఠికి అత్యంత హితుడు. జగన్మాత శ్రీ కన్యకా పరమేశ్వరీ నామమున వారి ఇంట జన్మించెను. శ్రీపాద శ్రీవల్లభులు తమలో నుండి ఒక అంశను తీసి వారి ఇంట జన్మింపచేశెను. అతనికి విరూపాక్షుడను నామకరణము చేయబడెను. రావణుడు ఆత్మలింగమును సాధించుటకై కైలాసవాసుని ప్రసన్నుని గావించుకొనెను. అతడు కోరరాని కోరికను కోరెను. జగన్మాత భద్రకాళి రూపమున వానిని అనుసరించెను. గోకర్ణ క్షేత్రమున ఆత్మలింగము భూపతితమై స్థిరపడెను. నాయనా, గోకర్ణ క్షేత్రము యొక్క మహిమ చాలా గొప్పది. వైశ్యకులమునకును గోకర్ణములకును గోకర్ణ క్షేత్రమునకును దేవతా రహస్యములతో కూడిన సంబంధమున్నది. రావణవధ జరిగినను రావణుని యొక్క ఒకనొక అంశ కలియుగములో కామ మదోన్మత్తుడైన రాజుగా జన్మించెను. అంబ తన భద్రకాళికా రూపమును కలియుగములో వేరుగా ప్రదర్శించినది. ఆమెతో పాటు రాజకుటుంబంలోని బంధువులు కొందరు తమ ఆర్యావర్త భూమియందరి సాంప్రదాయానుసారముగా అగ్నికి ఆహుతి అయి తమ స్వాభిమానమును తెలియచేసిరి. శ్రీ కన్యకా పరమేశ్వరి తన ప్రభువైన నగరేశ్వరుని చేరుకొన్నది. అంబ జన్మించుటకు ముందు అనేక యజ్ఞములను శ్రీ కుసుమశ్రేష్ఠి దంపతులు చేసిరి. వారి రాజబంధువులలో ఒక కుటుంబము వారి నుండి మాత్రమే పయస్సు అంటే పాలు, పసిడి బంగారము శ్రీ కుసుమశ్రేష్ఠి స్వీకరించడివారు. వారికి పైండా గృహనామము కలిగినది. నీవు శ్రీ పీఠికాపురము దర్శించినప్పుడు వారి వంశీకుడైన మహాత్ముని కలుసుకొనగలవు. నీవు కురువపురమునకు పొమ్ము, శ్రీవల్లభుల దర్శనము చేసుకొమ్ము అని ఆశీర్వదించి ఆ సద్గురువరేణ్యులు కాంతిమయ శరీరముతో అంతర్ధానమైరి. దిగంబరా రథ.